नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय उदीरयेत्। శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః। అత్యంత పరమ పవిత్రమైన గరుడ పురాణాన్ని బదరికావనంలోనే ఒకప్పుడు వేదవ్యాస మహర్షి రచించాడు అని ప్రారంభించుకున్నాం మనం। అక్కడికి సూత మహర్షి వెళ్ళి వేదవ్యాసుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి నాకు పురాణ సారం చెప్పు అంటే, అప్పుడు ఆయన గరుడ పురాణం అనే ఒక గొప్ప పురాణం ఉన్నది, ఈ పురాణం విష్ణు ప్రధానమైన పురాణం, ఈ పురాణాన్ని విష్ణు ద్వారా రుద్రుడు విన్నాడు, రుద్రుడి ద్వారా బ్రహ్మాది దేవతలం అందరం విన్నాం, అక్కడ నుంచి వ్యాసునికి వ్యాసుని దగ్గర నుంచి పరంపరగాను వచ్చింది అని స్వయంగా వ్యాసుడు అంతటి వాడు చెప్పాడు। ఇప్పుడు ఆ పరంపరా విధానం అది కూడా మనం తెలుసుకున్నాం। ఒకప్పుడు రుద్రుడు బ్రహ్మాడగ్గా అసలు ఈ గరుడ పురాణ ఆవిర్భావ విశేషం చెప్పాడు। ఒకప్పుడు శివుడు ఏకాంతంగా కూర్చుని హిమాలయ పర్వతాలలో శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేశాడు। తరచుగా విష్ణువేమో శివుణ్ణి, శివుడేమో విష్ణువుని పరస్పరం ధ్యానం చేస్తారు। ఇద్దరూ పరస్పరం ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఒకరినొకరు పూజించుకుంటూ ఉంటే, ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటే వారిద్దరి శక్తులు నిరంతరం అభివృద్ధి చెందుతాయి। అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది। అందుకని ఎప్పుడు విష్ణువేమో శివుణ్ణి ధ్యానిస్తాడు, శివుడేమో విష్ణువుని ధ్యానిస్తాడు, ఇది తెలియక అజ్ఞానులు శివుడు వేరు విష్ణు వేరని వారిలో వారు పరస్పరం కలహించుకుని నశించిపోతారు। శివుణ్ణి ద్వేషించి విష్ణువుని పూజించిన, విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించిన ఇద్దరికీ కూడా పతనం తప్పదు। అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా ఇద్దరికీ భేదం పాటించరు, కానీ పాటించరు। ఒకప్పుడు అలాగే రుద్రుడు విష్ణు భగవాను అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తున్నాడు, అది కూడా హృదయ ధ్యానం చేస్తున్నాడు, అంటే కళ్ళు మూసుకుని తన హృదయంలో భగవంతుడిని స్మరించడం మొదలుపెట్టాడు। అప్పుడు హఠాత్తుగా ఆయన హృదయంలో కోటి సూర్యుల కాంతితో ఉన్న శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు। ఈ దర్శనం ఇవ్వడానికి ఆయన చేసిన పని ఏమిటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం మనం। రుద్రుడు విష్ణువుని ధ్యానం చేస్తూ ఉంటే విష్ణువు ఆయనకి హృదయంలో అపూర్వమైనటువంటి కాంతితో దర్శనమిచ్చాడు। ఈ దర్శనం ఇవ్వడానికి శివుడు తన ఒళ్ళంతా భస్మం పూసుకున్నాడు, శిరస్సుల జటాజోటాలు ధరించాడు, ఎప్పుడు వ్రతాచరణలో ఉన్నాడు, అంటే ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానించడం తప్ప మరొక పని పెట్టుకోలేదు। అంటే మనం భగవత్ దర్శనం చేసుకోవాలంటే ముందుగా విభూతి పూసుకోవాలి, లేదా కుంకుమ ధరించాలి, లేదా ఊర్ధకుండములు ధరించాలి, ఇవేవీ ధరించకుండా భగవత్ ధ్యానం చేస్తే సంపూర్ణంగా భగవద్ అనుగ్రహం లభించదు। నేను అన్నీ చేయించేశాను, నాకు ఈ ప్రపంచంలో ఏ సంప్రదాయము అవసరం లేదు అనడం ఒట్టి మాట। మహాయోగులు కూడా యోగాభ్యాస తత్పరులైనప్పుడు దానికి తగిన నియమ నిష్టలు పాటించాలి అని చెప్పడం కోసం శివుడు ఒళ్ళంతా భస్మం పూసుకొని జటాజోటాలు ధరించి సమస్తం విడిచిపెట్టి నిష్ఠాగరిష్ఠుడై వ్రతం ఆచరించాడు। అప్పుడు ఆయన తనలో తాను ఇలా ధ్యానం చేశాట, నేనెప్పుడు వ్రతాచరణలో ఉంటాను, సర్వవ్యాపకుడైన శ్రీహరిని ధ్యానిస్తున్నాను, శ్రీహరి చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటాడు, సమస్త ప్రాణులు ఆయనలో ఉంటాయి, ఆయన సృష్టికర్త, సృష్టిని పోషిస్తాడు, ప్రళయకాలంలో లోకాలన్నీ ఆయనలో లీనమవుతూ ఉంటాయి, అటువంటి ఆ పరమాత్మని శరణాగతి పొందుతున్నాను, ధ్యానిస్తున్నాను, ఆయన సర్వభూత మహేశ్వరుడు, సత్త రజస్తమో గుణాలనే గుణములకు అతీతుడు, మళ్ళీ ఆ గుణాలు తనలో ఉంచుకుంటాడు ఆయన। ఒక దారంలో సూత్రంలో మణులు ఎలా గుచ్చుతాము, అలాగే సత్వం రజస్సు తమస్సు అనే మూడు గుణాలు ఆయనలో గుదిగుచ్చబడి ఉంటాయి। ఆయన శ్రేష్ఠుల్లో కల్లా శ్రేష్ఠుడు, అంటే గొప్పవాళ్లలోకి గొప్పవాడు, సూక్ష్మమైన వస్తువులలో అంతకంటే సూక్ష్మమైన వ్యక్తి మరొకడు లేడు, అంటే ఆయన చాలా సూక్ష్మంగా ఉంటాడు, స్థూలాతి స్థూలుడు, స్థూలమైన వస్తువుల్లో ఆయన మించిన స్థూల వస్తువు ఉండదు, గురువులకి గురువు, అందుకే గురులు గురుతమహ అన్నారు ఆయన, పూజ్యులలో పూజ్యతముడు ఆయన, శ్రేష్ఠులలో శ్రేష్ఠతముడు, శ్రేష్ఠతముడు అంటే ఇక అంతకు మించిన గొప్పవాడు మరొకడు లేడని అర్థం అన్నమాట। తరతమ భేదములు అని ఉన్నాయి, ఈ తర శబ్దం పోల్చినప్పుడు వాడతాం, అంటే ఈయన కంటే ఆయన గొప్పవాడు అన్నప్పుడు ఏమంటాం అన్నమాట, ఆయన శ్రేష్టతరుడు అంట. అదే తమాని వాడామంటే ఇంకంతకు మించిన వాడు ఒకటి లేడనమాట. ఏదో ఈ పద్మాకర్ గారి కంటే ఈ పద్మాకర్ గారు గొప్పవారు అన్నప్పుడు ఈ పద్మాకర్ కంటే ఈ పద్మాకర్ అన్నవాడు గొప్పవాడు అనడానికి ఈయన శ్రేష్ట తరుడు అంటాం. అదే ఈ పద్మాకరే గొప్పవాడు అన్నవనుకోండి ఎవరినైనా ఒకటి చూపించి, అప్పుడు ఆయన శ్రేష్టతముడు అనాలి. ఈయన శ్రేష్టతముడు, సత్యాలకి పరమసత్యమైన వాడు. ఇక సత్య కర్మలు తప్ప మరొకటి ఆచరించడు గనక నిరంతరం సత్యమైన పనులే చేస్తాడు, సత్యంతో కూడిన పనులు చేస్తాడు గనక ఆయన్ని సత్య కర్ముడు అన్నారు. అటువంటి వాడిని ధ్యానం చేస్తున్నాను. ఆయన పురాణ పురుషుడు, అత్యంత ప్రాచీనమైన వ్యక్తి, ఆయన ఎప్పుడు కొత్తగా కనపడతాడు. అందుకని పురాణ పురుషుడు అన్నారు. శ్రీ మహావిష్ణువు అత్యంత సనాతనుడు, అంతకంటే పాతవాడు మరొకడు లేడు. కానీ చిత్రం ఏమిటో తెలిసిన, ఆయన ఇప్పుడు మనకి దర్శనమిస్తే ఇప్పుడే జన్మించాడేమో, ఇప్పుడే మనకి దర్శనమిస్తున్నాడేమో అన్నట్టుగా ఉంటాడు అనమాట. పాతవాడయ్యుండి కూడా ఎప్పటికప్పుడు కొత్తవాడిగా కనపడితే అటువంటి వాడిని పురాణ పురుషుడు అంటారు. అటువంటి వాడు ఆయన. ఆయనే ప్రళయకాలంలో సంకర్షణుడు అని పిలువబడతాడు. అప్పుడు లోకాలన్నీ ఆయనని ఆశ్రయించుకుంటాయి, ఆయనలో చేరిపోతాయి, వీటిని జాగ్రత్తగా తనలో దాచి మళ్లీ వాటిని పునఃసృష్టిస్తాడు. అటువంటి పరమ పూజ్యుణ్ణి నేను ఉపాసన చేస్తున్నాను. ఆయన సత్తుకి అసత్తుకి అతీతుడు. ఆయన ఏకాక్షర పరబ్రహ్మస్వరూపుడు, అనగా ఆయనే ఓంకార స్వరూపుడు. అటువంటి పరమాత్మని నేను ధ్యానం చేస్తున్నాను. ఆయనలో నీటిలో ఏవో చిన్న చిన్న చేపలు కనపడుతున్నట్టుగా లోకాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ లోకాలన్నీ చేపల్లో ఉంటాయి ఆయనలో. ఆయన శరీరం అంతా లోకాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా సముద్రానికి వెళ్ళండి, అందులో సముద్రంలో ఇంత చేప మనకి ఏమైనా కనపడుతుందా? పెద్దగా సముద్రపు కెరటాల మధ్యలో చేపలు చాలా అల్ప వస్తువు. ఇంత పెద్ద పెద్ద భూలోకం, భువర్లోకం వంటి లోకములన్నీ ఆ విష్ణు శరీరంలో బుల్లి బుల్లి చేపల్లా కనపడతాయట. అంటే ఆయన శరీరం అంతా నీళ్లవలే కనపడుతుందన్నమాట. అందుకే ఆయనకి నారాయణుడు అని పేరండి. నారము అంటే నీరు, అయనము అంటే నివాసము. నార అయనః నారాయణః, అనగా నీళ్లే నివాసముగా కలిగిన వాడు. ఎప్పుడు నీళ్లలో ఉంటాడని ఒక అర్థం. నీరు ఆయన శరీరం. అందుకే ఆ పరమాత్మని చూస్తే మనకి జలంలా కనపడతాడనమాట. మహాజలం. ఆ జలములో చిన్న చిన్న చేపల్లాగా ఈ లోకాలు కనపడతాయి. అందుకే విష్ణువుని భక్తితో హృదయంలో ధ్యానం చేసి దర్శించుకున్న వాడికి ఆయన శరీరంలో ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క లోకం కనపడుతుందన్నమాట. అటువంటి పరమాత్మకు నమస్కారం. ఆయనకి అగ్నిముఖము. ఇక్కడ గరుడ పురాణంలో శ్రీమన్నారాయణుని యొక్క విశ్వరూపాన్ని శివుడు ఎలా చూశాడో ఆ విధానం చెప్పారు. అంటే ఇప్పుడు ఈ రూపమును చూచిన వాడు సాక్షాత్ రుద్రుడు. రుద్రుడికి దర్శనమిచ్చిన విష్ణువు యొక్క రూపం అలా ఉన్నదట. ఎలా ఉన్నది అంటే అగ్ని ముఖం కింద కనపడుతున్నదట. ఇదే విష్ణువు యొక్క ధ్యాన శ్లోకంగా కూడా, విష్ణువు యొక్క స్వరూప ధ్యాన శ్లోకముగా కూడా కర్తలు చెప్పారు. భూ పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాః శిరోద్యౌర్ ముఖమపి దహనః యస్య వాసోయమప్తిః అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణువీశం నమామి అని గరుడ పురాణంలో ఉన్న శ్లోకం ఇది. ఇదే శ్లోకమును విష్ణు సహస్రనామాల ధ్యాన శ్లోకంతో కూడా పెట్టుకున్నారు. ఇక్కడ చాలా అద్భుతమైన విషయం చెప్పారు. అందులో అగ్ని ఆయనకి ముఖం, విష్ణువుకి ముఖం అగ్ని. అందుకే మనం అగ్నిలో ఏదైనా వేస్తే అగ్ని ఆయన ముఖం కనుక విష్ణువు స్వీకరిస్తాడు. విష్ణు స్వరూపుడిగా మనం ఎవరిని భావిస్తే వారికి ఇది వెళ్ళి తీరుతుంది. శ్రీమన్నారాయణునికి ముఖం అగ్ని. ద్యులోకం, ద్యోలోకం అని పిలువబడే లోకం ఆయనకి మస్తకం, శిరస్సు. ఆకాశం ఆయనకి నాభి. భూమి పాదములు. సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళు. అటువంటి విష్ణువుని నేను ధ్యానిస్తున్నాను. శ్రీమన్నారాయణుని ఉదయం ఉదరంలో అంటే పొట్టలో స్వర్గం, మర్త్యం, పాతాళం అనే మూడు లోకాలు ఉన్నాయి. ఇంకా దిశలు ఆయనకి భుజాలు. వాయువు ఆయనకి నిశ్వాసం, అంటే విడిచిపెట్టేగాలని నిశ్వాసం అని, నిశ్వాసం అని పీల్చుకునే గాలిని నిశ్వాసం అని పిలుస్తారు. ఈ గాలి విడిచిపెడతాం కదా మనం, అని ఈ వేడి గాలి ఉందే దానికి నిశ్వాసం అని పేరు. వాయువు ఆయనకి నిశ్వాసం. మేఘాలు ఆయనకి కేశపాశాలు, నదులు ఆయన అంగసంధులు, చతుస్సముద్రాలు ఆయన కుక్షి. ఈ చరాచర జగత్తులో నాలుగు సముద్రాలు ముఖ్యంగా ఉన్నాయి. వీటిలోంచి ఇంకా చాలా సముద్రాలు గుర్తుకొచ్చాయి, కానీ ప్రధాన సముద్రములు నాలుగు. ఈ చతుస్సముద్రములు ఆయనకి పొట్ట, ఆయన కాలానికి అతీతుడు, యజ్ఞస్వరూపుడు, అందుకే యజ్ఞో వై విష్ణువు అన్నారు. సత్తు సత అసత్తు, మంచి చెడ్డ, సృష్టి చెయ్యడానికి కావలసిన శక్తి, సృష్టి చెయ్యడానికి అనవసరమైన శక్తి, ఈ రెండు శక్తులు ఆయన. వీటికి అతీతుడు, పైగా జగత్తులకు ఆదికారణుడు, స్వయంభూ మొదలుకొని 14 మంది మనువులకు మూలకారకుడు. పైగా తాను స్వయంభూ అనగా స్వయంభూ అంటే తనయంత తాను ఒక రూపం ధరించినవాడు. ఆయనకి ఎవరు పుట్టుకు మూలకారకులు లేరు, తన ఎంత తానే తన మహాశక్తితో ఆవిర్భవించాడు ఆయన. అనాది స్వరూపుడు ఆయన, ఆయనకి ఆది లేదు, మధ్య లేదు, అంతము లేదు, తానే మొట్టమొదటివాడు, ఆయనకి ముందు మరొకటి లేదు. అటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు. చంద్రమా మనసో జాత, చంద్రుడు మనస్సు నుంచి ఆవిర్భవించాడు. నేత్రాల నుంచి సూర్యుడు పుట్టుకొచ్చాడు. ముఖం నుంచి అగ్ని ఉత్పన్నమయ్యింది. ఆయన పాదాల నుంచి భూమి, చెవుల నుంచి దిక్కులు, శిరస్సు నుంచి స్వర్గం ఆవిర్భవించాయి. ఆ పరమేశ్వరుడు నుంచి సర్గ ప్రతిసర్గ వంశము మన్వంతరము వంశానుచరితము అనే 5 పుట్టుకొచ్చాయి. ఈ 5 లేకపోతే సృష్టి లేదు. సర్గ ప్రతిసర్గ వంశము మన్వంతరము వంశానుచరితము, ఇవి వరసగా ఈ సృష్టికి మూల కారణం. అటువంటి ఆ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. పరమసారతత్వ జ్ఞాన ప్రాప్తికి మనందరం ఆయనని శరణు కోరాలి. ఇలా అనుకుని కళ్ళు మూసుకుంటే అప్పుడు రుద్రునికి మనస్సులో అద్భుత దివ్యమంగళ రూపంతో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. ఆ విష్ణువు కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు, కానీ ఏమాత్రం వేడి లేదు. అందుకే ఆయన కోటి చంద్ర సుశీతలుడు అని పిలువబడ్డాడు. కోటి చంద్రుల చల్లదనంతో ఉన్నాడు, దిక్కులంతటా వ్యాపించి ఉన్నాడు, మహాసత్వస్వరూపుడు. అటువంటి వాడు రుద్రుడికి, నాయన ఈ చరాచర జగత్తుకి నేనే మూలకారకుణ్ణి, నేను సమస్త సృష్టికి ఆది మధ్యాంత రహితుణ్ణి, అంతటా వ్యాపించి ఉంటారు కానీ నాకు ఆది లేదు, మధ్యం లేదు, అంతం లేదు, ధ్యేయుణ్ణి, ధ్యేయాన్ని, పూజ్యుణ్ణి, పూజ్యత్వాన్ని సమస్త నేని అని తన గురించి తానే రుద్రుడికి చెప్పాడు. సకల దేవతలకి దేవతని నేనే, సకల లోకాలకి యజమానిని నేను, దేవతలకి నేనే ధ్యేయం, పూజ్యుణ్ణి నేనే, స్తోత్రాలు అందుకోవడానికి అర్హుణ్ణి నేనే, మనుష్యుల పూజలు అందుకుని పరమగతిని ప్రసాదిస్తున్నవాడిని నేనే. కొందరు వ్రతాలు నియమాలు పెట్టుకుని నన్ను స్తోత్రం చేస్తారు, ఇంతగా వ్రతము నేనే, నియమములు నేనే, ఈ నియమములకు సంతోషించి వారికి దర్శనమిచ్చేది నేనే, ఈ జగత్తుల స్థితికి మూలకారకుణ్ణి నేనే, నేనే మంత్రం, నేనే మంత్ర అర్థం, పూజ ధ్యానం, వీటి వల్ల లభించే పరమతత్వం నేనే, ఈ సమస్త స్వర్గాది లోకాలు నేనే, నేనే యోగిని, ఆర్యయోగం నేను, పురాణ పురుషుణ్ణి నేను, ఈ పురాణములు నేనే, ఈ పురాణములు తెలుసుకునే జ్ఞాతని నేనే, శ్రోతని నేనే, మననకర్తని నేనే, చెప్పేది నేను, చెప్పించేది నేను, మాట్లాడేవాడి నేను, ఆ మాట్లాడే విషయము నేనే, సమస్త పదార్థాలు నా స్వరూపాలు, భోగమోక్షాలు ఇచ్చేది నేనే, ఈ సూర్యుడు చంద్రుడు మొదలైన సమస్త గ్రహాలు నక్షత్రాలు ఈ సమస్తమైన కాంతి స్వరూపాలు కాంతి కానివి పంచభూతాలు అన్నీ నా నుంచి ఆవిర్భవించాయి. ఒకప్పుడు పక్షిరాజు గరుత్మంతుడు భూమండలంలో కొంతకాలం నా కోసం ఆరాధన చేశాడు. దానికి ఒక కారణం ఉన్నది. అతని తల్లి వినతని, పినతల్లి కద్రువ దాసినిగా చేసుకుని, బానిసగా చేసుకుని, దాసీ దాసి అని వేళాకోళం చేసి చాలా కాలం పాటు అవమానించింది. తన తల్లి దాసురాలైపోయింది అని బాధపడ్డాడు గరుత్మంతుడు. దాంతోపాటు గరుత్మంతుడిని కూడా కద్రువ, కద్రువ కొడుకులైన సర్పాలు చాలా బాధ పెట్టారు. లేత వయస్సులోని పాముల మీద, ఆ పాముల తల్లి అయినటువంటి పినతల్లి కద్రువ మీద అతనికి ద్వేషం కలిగింది, బాధ కలిగింది. బానిసలుగా ఎంత రకంగా హింస చేస్తారా వీడు, మమ్మల్ని ఎంచి ఏడిపిస్తారా అని బాధపడ్డాడు. దాంతో ఈ పాముల మీద, పినతల్లి మీద ఉన్న బాధ, దానికంటే తన తల్లి మీద ఉన్న భక్తి పెరిగిపోయి నా తల్లికి దాస్య విముక్తి కలిగించాలి అనుకున్నాడు ఆయన. పుట్టుకతోటే మహాత్ములకి మాతృభక్తి కలిగి పుడతారు. కొంతమంది మహాత్ములు ఉంటారు, వాళ్ళకి తల్లి అంటే చాలా భక్తి, తండ్రి అంటే భక్తి, పెద్దలంటే గౌరవం, గురువులంటే గౌరవంతో పుడతారు. ఇటువంటి వాళ్ళు తల్లిదండ్రుల చేత గొడ్డు జాగ్రీ చేయించుకోరు, తల్లిదండ్రులకి నిరంతరం సేవ చేస్తారు. వేలాది యజ్ఞములు చేయడం వల్ల వచ్చే పుణ్యం, అనేక దానములు చేయడం వల్ల వచ్చే ఫలితం ఒక్క మాతాపితరుల సేవ వల్ల వస్తుంది. ఒక్క మాతాపితరులను ఎప్పుడు విడిచిపెట్టాలి అంటే, మాతాపితరులు క్రూరులై వేద ద్వేషులై పాపాత్ములైతే అప్పుడు వాళ్ళకి దూరంగా ఉండమన్నారు. అదే వాళ్ళని దూరంగా వదిలేయమన్నారు తప్ప చంపమని అనలేదు. చంపేంత పాపం చేస్తే అప్పుడు భగవంతుడు ధ్యానించి, ఇదిగో హిరణ్యకశిపు లాంటి తండ్రి వీడు, ఈ దుర్మార్గుడి వల్ల లోకములు నశిస్తున్నాయి, నువ్వే వచ్చి సంహరించు అన్నారట. కానీ తక్కిన వేళల్లో మాత్రం తల్లిదండ్రులు పీడించకూడదు. ఇక్కడ మూడు విషయములు గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు మంచివాళ్ళు అయితే, మరీ పాపాత్ములు కాకుండా ఉంటే వారిని రోజు పూజించండి. తల్లిదండ్రులు హిరణ్యకశిపుడిలాగా లోకాలను నాశనం చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళని ధిక్కరించండి, పర్వాలేదు. వాళ్ళు మరీ స్థాయి దాటి ప్రపంచ నాశనం చేస్తున్నారు అనుకోండి, అటువంటిప్పుడు వాళ్ళని అవసరమైతే చంపండి, లేదా వాళ్ళు చచ్చేలాగా ఇతరులతో కలిసి ఏదైనా ఒక ప్రణాళికైనా పన్నండి. ఏది, వీరి వల్ల సమస్త లోకములు ధర్మం నాశనం అయిపోతున్నప్పుడు దాని ఉత్త వేళల్లో తల్లిదండ్రులు ఎప్పుడు గౌరవించి తీరాలి. తల్లిదండ్రుల చేత కాళ్ళు పట్టించుకుంటూ, తల్లిదండ్రుల చేత గొడ్డు చాకరీ చేయించుకుంటూ, వాళ్ళకి అన్నం పెట్టక వాళ్ళని గౌరవించినటువంటి వాడు చేసే సమస్త యజ్ఞములు సమస్త దానములు నాశనం అయిపోతాయట. సమస్త వేదములు చదవడం వల్ల వచ్చే పుణ్యం, యజ్ఞములు చేయడం వల్ల వచ్చే ఫలితం, భగవంతుడి చుట్టూ వేలాది పర్యాయములు ప్రదక్షిణం చేయడం వల్ల వచ్చే ఫలితం, తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే తల్లిదండ్రులకు పూజ చేస్తూ వస్తుంది. నేను ఈ విషయంలో చాలా అదృష్టం ఉంటుంది. మా అమ్మగారికి నాన్నగారికి నిత్యం పూజించాను, వాళ్ళకి దండం పెట్టకుండా ఏనాడు వెళ్ళలేదు నేను. అసలు నా జీవితానికి ఈ పాండిత్యం వచ్చిందంటే మూల కారణం మా తల్లిదండ్రుల సేవ అని నేను ఈ పూట సభక్తికంగా పురాణం సాక్షిగా చెబుతున్నాను. చిన్నప్పుడు తెలుసో తెలియకో ఏమీ చేసామో తెలియదు, కానీ ఊహ వచ్చిన దగ్గర నుంచి మాత్రం నాన్నగారికి నేను రోజు దండం పెట్టాను, స్కూల్కి వెళితే ఆయనకి దండం పెట్టాను, మా అమ్మకి నమస్కరించాను. మా అమ్మ శరీరం విడిచిపెట్టేదాకా మా అమ్మకి ఎప్పుడు నేను నమస్కారం చేయకుండా ఒక్కనాడు గడప దాటి బయటకెళ్ళలేదు. మా అమ్మ చేత ఎప్పుడు గొడ్డు జాగ్రత్త చేయించుకోలేదు. మేము మా అమ్మకి నాన్నకి సేవ చేసాం. ఆ తల్లిదండ్రుల యొక్క సేవయే ఇవాళ మమ్మల్ని పండితుడిని చేసింది. ఆ తల్లిదండ్రుల సేవ వల్లే మేము నిరంతరం భగవంతుడిని ధ్యానం చేయగలుగుతున్నాం. ఈ ప్రపంచంలో గొప్ప వస్తువు ఏమిటో తెలిసినా అండి, భగవంతుడు ఉన్నాడని నమ్మడం, అదే గొప్ప సంపద, అదే గొప్ప వస్తువు. పరమ నీచమైన జన్మ నాస్తిక జన్మ. ఎందుకు దరిద్రపు కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టడం? అది కూడా బతికేనా? ఎందుకు దరిద్ర మతాల్లో పుట్టడం? హాయిగా పరమ పవిత్రమైన మన వైదిక ధర్మంలో మన జీవితాన్ని గడపడం కంటే గొప్ప అదృష్టం మరొకటి లేదు. ఈ జీవితానికి మనకి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అది అనమాట. నాస్తికులుగా, పాషండులుగా, పిడివాదములు చేసేవాళ్ళుగా, క్రూరులుగా భగవంతుడు మనల్ని పుట్టించలేదని సంతోషించండి. తల్లిదండ్రులకు ద్రోహం చేసే పాపిష్టి బుద్ధి మనకి ఇవ్వలేదని సంతోషించండి. గురువులకు హాని చేసే, గురు ద్రోహం చేసే దౌర్భాగ్యపు బుద్ధి భగవంతుడు మాకు ఇవ్వలేదని సంతోషించండి. ఇది గొప్ప సంపద. అసలైన సంపద ఏమిటి, నిజమైన ధనం అంటే ఏమిటి? గురుభక్తి కలిగి ఉండడం గొప్ప ధనం, మాతా పితరుల భక్తి కలిగి ఉండడం గొప్ప ధనం, పిల్లనిచ్చిన అత్తమామల్ని గౌరవించడం గొప్ప ధనం, పిల్లల్ని కుటుంబాన్ని చక్కగా సంరక్షించడం గొప్ప ధనం, భగవంతుడి మీద భక్తి కలిగి ఉండడం గొప్ప ధనం, నా దేశం నా ధర్మం అంటూ ఈ ధర్మాన్ని రక్షించడం కోసం ప్రయత్నించడం గొప్ప ధనం, ఆరోగ్యం గొప్ప ధనం, విద్య మహాధనం, ఈ ధనములన్నీ భగవంతుడు మనకి ఎప్పుడు ఇస్తాడంటే మనం నిరంతరం తల్లిదండ్రులు పూజిస్తే. పొండరీకుడి చరిత్ర చూసాం కదా మనం. పొండరీకుడు ఏం చేశాడు? రోజు తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేశాడు. బుద్ధి వచ్చాక, బుద్ధి రానికైతే వేశ్యారోహుడే ఇష్టం వచ్చినట్టు వాడు భ్రష్టుడయ్యాడు. కానీ ఒక్కసారి అతనికి కరువిప్పు కలిగింది. ఇక అప్పటి నుంచి తల్లిదండ్రులను పూజించాడు. తండ్రిని పూజ చేస్తూ ఉండగా, తండ్రి పాదాలు ఉత్తుతూ ఉండగా కృష్ణుడు వచ్చి, పొండరీక రమ్మంటే నేను నా తండ్రి పాదాలు వదిలి రాను అన్నాడు. అందుకే శరీరంతో భగవంతుడిలో లీనమైపోయాడు. ఇది తెలుసుకోవాలి మనం. నేను 8 లేచి అమ్మ నాన్న కాఫీ ఇచ్చాక అప్పుడు ఏమే బ్రష్ దేవే లేకపోతే ఇంకోటి దేవే అని పిలిచే కొడుకును చూసినప్పుడు మనస్సు కలవరపడుతుంది నాకు. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులకి చెప్పవలసిన పనులు అవే. తల్లిదండ్రులు మనకి పరమ పవిత్రమైన ఈ శరీరం ఇచ్చారు. వారి దయవల్ల మనకి దేహం వచ్చింది, విజ్ఞానం వచ్చింది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. వారి వల్ల ఈ సంపదలు వస్తున్నాయి. ఇన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు మనమేమివ్వాలి? భక్తితో వారికి గౌరవం ఇవ్వాలి. పూజించకపోయినా పర్వాలేదు, తిరస్కరించకుండా ఉండాలి. గరుత్మంతుని దగ్గర మనం నేర్చుకోవలసింది అదే. గరుడ పురాణం ప్రారంభంలోనే చెప్పారు ఆ విషయాన్ని. గరుత్మంతుడు మా అమ్మకి దాస్య విముక్తి కలగజేయాలి, మా అమ్మని సేవించాలి, మా అమ్మే నాకు సమస్తం అనుకున్నాడు. అనుకుని భగవంతుడైన విష్ణువు కోసం మహాతపస్సు చేశాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ రెండు మంత్రములు భక్తితో జపించాడు. అప్పుడు నారాయణుడు ఆయన తపస్సుకి మెచ్చుకొని నీకేం కావాలో కోరుకో అంటే, అప్పుడు గరుత్మంతుడు ఇలా అన్నాడు, తండ్రి వేల సంవత్సరములు తపస్సు చేసినా అంత తేలికగా ఎవరికి దర్శనమివ్వని నీవు ఈ పూట కేవలం కొంచెం కాలం తపస్సు చేస్తే నాకు దర్శనం ఇచ్చావు, ఇది నా భాగ్యం. నా తల్లి వినతని సర్పాలు, ఆ సర్పాల మాత కద్రువ పలు విధాలుగా హింసించారు, నానాయాతనలు పెట్టారు. నా తల్లి దుఃఖం నేను కళ్ళారా చూశాను, అందుకే ఇప్పుడు నేను నిన్ను ధ్యానించి నిన్ను ప్రసన్నుడి చేసుకుని నీ దర్శనం చేసుకున్నాను. మా అమ్మకి దాస్య విముక్తి కలగాలి. దాస్య విముక్తి కలగాలంటే దానికి పాములు ఒక నిబంధన విధించాయి. ఇంద్రుడిని జయించి దేవలోకంలో ఉన్న అమృత భాండం పట్టుకొచ్చి మాకిస్తే నీకు నీ తల్లికి దాస్య విముక్తి అని కద్రువ యొక్క కుమారుడు కాత్రవేయులు చెప్పారు. కాబట్టి నేను స్వర్గానికి వెళ్ళాలి, ఇంద్రాదులను జయించాలి, అమృతం తీసుకురావాలి, అమృతాన్ని సర్పాలకు ఇవ్వాలి, నా తల్లికి దాస్య విముక్తి కలిగించాలి, నేను దాస్య విముక్తుల మేము దాస్య విముక్తులం అయ్యేటట్టుగా అనుగ్రహించి. ఆ తర్వాత మరొక కోరిక, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి సర్వాంతర్యామి అయిన నిన్ను నా వీపును మొయ్యాలని నా కోరిక. శాశ్వతంగా నన్ను నీ వాహనం చేసుకో, భవిష్యత్తులో జనం గరుడ వాహనుడు అని నిన్ను స్తుతిస్తారు, ఆ వంటకం నన్ను తలుచుకుంటారు. నీ దగ్గర నిరంతరం ఉంటూ నిన్ను మోసే భాగ్యం ప్రసాదించు. భగవంతుడి దగ్గరే ఉంటూ ఆయన్ని సేవ చేస్తూ ఉండడం కంటే ప్రపంచంలో మరో భాగ్యం లేదు. మహాబలం కూడా నాకు ప్రసాదించు. నిన్ను నీతో పాటు ఈ సమస్త లోకాలని మోసే శక్తి ప్రసాదించు. నేను నిన్ను వయ్యాలంటే మరి నాకు శక్తి కావాలిగా, కాబట్టి నాకు మహాబలం ప్రసాదించు. సర్వము తెలిసేటట్టు అనుగ్రహించు, సర్వజ్ఞాని అవ్వాలి నేను. ఈ రెండు వరాలే కాక ఈ పాముల్ని నాకు ఆహారంగా అయ్యి వాటిని చీల్చి చెండాడాలి. ఈ పాములు నాకు నా తల్లికి పరమద్రోహం చేశాయి, అందువల్ల సర్పాలకి నేను విరోధిని అవ్వాలి. అవి కనబడితే ముక్కుతో గోళ్లతో చీల్చి చెండాడి వాటిని తినాలి. సేమ్య ఉప్పన్నట్టుగా సేమ్య పాయసం తాగినట్టుగా వాటిని నవిలి కొరికి తిరిగాను నేను. ఇవన్నీ వరాలతో పాటు ఇంకొక వరం కూడా ప్రసాదం, అనగా శ్రీహరి చిరునవ్వు రవి నువ్వు కోరివన్నీ ఇస్తాను, ఇంకేం కావాలన్నాడు. నాకు పురాణములు రాయాలని కోరికగా ఉన్నది, ఒక పురాణ సంహితని రచించే శక్తి ప్రసాదించు, అద్భుతమైన పురాణాన్ని రచించే శక్తిని నాకు ప్రసాదించు. ఆ పురాణము జగత్ ప్రసిద్ధికి ఎక్కాలి. ఆ పురాణం చదివినటువంటి వారు నరకానికి వెళ్ళకూడదు. ఆ పురాణాన్ని భక్తితో ఇంట్లో పెట్టుకుని రోజు పూజించేటటువంటి వారికి వైకుంఠం ప్రసాదించు అన్నాడు. గరుత్మంతుడు పురాణ రచన శక్తి ఏమన్నట్టు, ఆ గరుత్మంతుడు రచించిన పురాణమును విన్నా, ఒకవేళ వినలేకపోతే కనీసం ఆ పురాణమును ఇంటిలో పెట్టి పూజించిన వారికి ముక్తి ఏమన్నాడు. అప్పుడు శ్రీహరి తథాస్తు అని గరుత్మంతుడితో ఇలా పలికాడు. ఆయన ఏం పలికాడో రాబోయే పదంలో తెలుసుకుంటాం.